ఈరోజు మనం ఈ భగవద్గీత యథాతథం ఉపన్యాసానికి బదులుగా మానవ జీవితం యొక్క ముఖ్య ప్రయోజనము, మానవ జీవితము దేనిపై ఆధారపడి ఉంటుంది, ఇక మానవుడు భగవంతుని ఏ విధంగా చేరుకోవాలి, చేరుకోవాలంటే ఆ భగవంతుని యొక్క పాద పద్మాలను ఏ విధంగా శరణాగతి పొందాలి అనేది మన ఆచార్యులు మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ భవసాగరాన్ని మనం దాటాలనుకుంటే ఆ అభయుడైనటువంటి ఆ నందనందనుడైనటువంటి ఆ గోవిందుని యొక్క పాద పద్మాలని ఆశ్రయాన్ని ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే ఆ పాద పద్మాలు భజిస్తారో, ఎవరైతే ఆ పాద పద్మాలని ధ్యానం చేస్తారో వాళ్ళు ఈ యొక్క భవసాగరాన్ని దాటగలరని మన ఆచార్యులు మనకి వివరిస్తున్నారు. అట్లానే ఒక ఆచార్యులు చెప్పడమే కాదు, ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటి జీవుని బ్రహ్మ నుంచి సాధారణ జీవుడు వరకు కూడా ఆ భగవంతుని పాద పద్మాల్ని సేవించాలని ఏ విధంగా పరితపిస్తూ ఉంటారు. కానీ ఈ భక్త జీవులకి ఇక భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క జీవుడు కూడా భగవంతుని అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు కూడా మనం అనేక కారణాల వలన ఆ భగవంతుని మనము శరణాగతి పొందలేకపోతున్నాం. అదే కారణంగా భగవంతుడే స్వయంగా వచ్చి భగవద్గీతని మనకిచ్చాడు. ఈ భగవద్గీత సంపూర్ణమైన సారాంశం ఏమిటి, హోల్ భగవద్ ఎసెన్స్ ఏమిటి, శరణాగతి. భగవంతుడు శరణాగతి పొందమంటున్నాడు తనకి. ఇక్కడ మనం చూడొచ్చు శ్రీనివాస గోవిందుడు బాలాజీ తను చెప్తున్నాడు, నా పాదాలని మీరు ఆశ్రయం తీసుకోండి నన్నే పొందుతారు అని చెప్పి ఇట్లా తన యొక్క పాదాలను చూపిస్తూ తన హృదయాన్ని చూపిస్తున్నాడు. భగవంతుని పాద పద్మాలని మనం ఆశ్రయం తీసుకోవడం ద్వారా ఎవరిని పొందుతున్నా, ఆ భగవంతుని పొందుతాం. మీరు నన్ను ఆశ్రయం తీసుకున్నట్లయితే మీరు నన్నే పొందుతారు అని చెప్తున్నారు. అయితే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు వచ్చాము అనేది కొద్దిగా మనం తెలుసుకొని తర్వాత కీర్తన మనం చేద్దాం. ఈ యొక్క జీవుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతునితో శాశ్వతమైనటువంటి సంబంధం కలిగి ఉండటంటారు. ఎందుకంటే భగవంతుడు సచ్చిదానందుడు, జీవుడు కూడా సచ్చిదానందుడే. భగవంతుడితో సంబంధాన్ని ఉన్నంత వరకు జీవుడు సచ్చిదానంద స్వరూపాన్ని ఎటర్నల్ గా ఉంటుంది. కానీ భగవంతుడు సంబంధం లేనప్పుడు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి భగవంతుడు ఏం చేస్తారు, భగవంతుని సంబంధాన్ని మర్చిపోయి ఇక్కడ ఈ భవసాగరంలో జన్మముత్తు జరావాది చక్రము పరిభ్రమిస్తూ ఇక్కడ నేను భోగించాలి అంటూ ఈ భౌతిక పని భోగించాలని కోరుకుంటున్నారు. భగవంతుడు ఎందుకు దూరం అంటే ఒకే ఒక కారణం ఏమిటది, అసూయ. భగవంతుడు భోక్త, భోక్తారం యజ్ఞతపదం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి. జీవుడు శాంతిని పొందాలంటే పరమభోక్త అంటే ఆ గోవిందుని మాత్రమే పరమభోక్త అనేది ఎప్పుడైతే తెలుసుకుంటే అప్పుడు మాత్రమే జీవుడు హ్యాపీగా శాంతిని పొందగలడు. అయితే అక్కడ మనం భగవంతుడు చేసినటువంటి ఆ శాశ్వత లీలని భగవంతుని ఆ భోగాల్ని మనం కూడా పొందాలని అసూయ కలిగేటప్పుడు భగవంతుడు ఏం చేశాడు, కృపతో. భగవంతుడు కూడా తన బిడ్డలపై ఎప్పుడు ద్వేషించాడు, ప్రేమతో. ఓకే నువ్వు కూడా భోగించగలిగే, ఇక్కడ కాదు ఇక్కడ భౌతిక ప్రపంచానికి ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ అన్ని కూడా ఆధ్యాత్మిక ప్రతిబింబం, ఇది భౌతిక ప్రపంచం, ఇక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయమని చెప్పి మనకి పంపించాడు. ఈ పంపించి తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ భౌతికమైన సృష్టిని ఎంజాయ్ చేయాలని మనం, భోగించాలని మనం ఇచ్చేస్తూ మన భగవంతుని మర్చిపోయినాం. భగవంతుడు కృపతో మన పట్ల జీవుని పట్ల ప్రేమ కలిగి ఉండడంతో, ఎందుకంటే బిడ్డల పట్ల సహజంగానే తండ్రి ప్రేమను కలిగి ఉంటాడు. ప్రేమతో ఏం చేస్తాడు భగవంతుడు, ఇక్కడికి భౌతిక ప్రపంచానికి వచ్చి తన యొక్క భక్తియుత సేవని జీవుడికి ఇచ్చి మళ్లీ తన యొక్క ధామానికి, శాశ్వతమైన ధామానికి తీసుకువెళ్ళడానికి ఆయన మనకి ఇక్కడ ఇచ్చాడు. అదే ఆచార్యులు మనకి ఇక్కడ చెప్తున్నటువంటిది. ఆ కీర్తన మనం చేసి తర్వాత మనం క్లాస్ని స్టార్ట్ చేద్దాం. హరికృష్ణ. ఈ యొక్క కీర్తన్ని గోవిందదాస్ ఠాకూర్ తన యొక్క భావనని భగవంతునికి ఏ విధంగా మనం శరణాగతి పొందాలి, భగవంతుని పాదపద్మాలు ఏ విధంగా ధ్యానించాలి, ధ్యానించకపోతే మనం గతి ఏమిటి, భగవంతుని సేవించినట్లయితే మన భౌతిక ప్రపంచంలో దుష్టులని దుర్జనుల్ని మనం సేవించవలసి వస్తుంది, వాటి నుంచి మనం బయటపడి ఈ భవసాగరాన్ని ఏ విధంగా దాటి ఆ భగవంతుని పాదపద్మాలు నావని ఏ విధంగా చేరుకోవాలి అనేది ఈ యొక్క కీర్తనలో తన యొక్క భావన వ్యక్తం చేశారు. ఈ కీర్తనలో ఆ భావన వ్యక్తం చేస్తూ అనేక మార్గాలు కూడా మన ఇక్కడ తెలియచేయడం జరిగింది. భగవంతుని చేరాలంటే, భగవంతుని పాదపద్మాల ఆశయాన్ని తీసుకోవాలనుకుంటే అనేక మార్గాలను మనకి ఇక్కడ ఇచ్చారు. దాంట్లో ఈరోజు ఫస్ట్ చరణాన్ని మనం ఈ క్లాసులో మనం దాన్ని చర్చించుకుందాం. ఇక ఫస్ట్ చరణం యొక్క భావాన్ని మనం ఇక్కడ చూసి నెక్స్ట్ చేద్దాం. తన యొక్క మనస్సుకి గోవిందదాస్ తన యొక్క మనస్సుని కి తను చెప్తున్నాడన్నమాట. ఓ మనస, అభయమిచ్చడి ఆ ఒక్క నందనందని యొక్క పాద పద్మాలని భజింపము. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించినది కాబట్టి సాధు సాంఖ్యత్యము ద్వారా ఈ భవసాగరాన్ని దాటమంటున్నాడు. చూడండి, ఇక్కడ తన యొక్క మనసుకి తను చెప్తున్నాడు. అంటే తన యొక్క మనసు ఆయన ఆల్రెడీ భగవంతుని పాద పద్మాలకి శరణాగతి పొందినటువంటి వ్యక్తి, ఆశ్రయాన్ని తీసుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి మాత్రమే ఆ భగవంతుని పాద పద్మాల ఆశయం తీసుకోమని చెప్పగలడు. ఇప్పుడు స్వీట్ తిన్నాం అనుకోండి, బాగుందని ఇంకోటి మనం చెప్పగలం అవునా? లేదంటే స్వీటు తినండి అంటే ఎట్లా ఉంటుందండి, దానికి చెప్పలేం. ఆ భగవంతుని పాద పద్మాలను ఆశ్రయం తీసుకున్న వ్యక్తి మాత్రమే ఆ భగవంతుని పాదపద ఆశ్రయం తీసుకుంటే మనం మీరు ఆనందంగా భవసాగరాన్ని దాటొచ్చు అని చెప్తున్నారు. అయితే ఎవరిని మనం ఆశ్రయం తీసుకోవాలి, భగవంతుడు ఎవరు అనేది భౌతిక ప్రపంచంలో బిగ్ ప్రశ్నార్థకం. కానీ ఇక్కడ గోవిందదాస్ ఠాకూర్ నందనందనుడు అనేటువంటి ఆ వ్రజేంద్ర నందన అనేటువంటి ఆ కృష్ణుడికి ఆ గోవిందుని పాద పద్మాలని భజించమని, ఆ పాద పద్మాల ఆశ్రయాన్ని తీసుకోమని తను చెప్తున్నారు. ఆశ్రయం తీసుకున్న ద్వారా ఏమవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నాడు. దుర్లభమైన మానవ జన్మ అతి దుర్లభం అనేటువంటిది, ఎందుకంటే 84 జీవరాశుల్లో మానవ జన్మ ఒకటి. ఈ యొక్క 84 జీవరాశుల తర్వాత మానవ జన్మ లభిస్తుంది. జనముతి జరావాది చక్రంలో పరిభ్రమిస్తూ వచ్చిన తర్వాత అతి దుర్లభముగా లభ్యమైనటువంటి మానవ జన్మ. ఈ మానవ జన్మలో మాత్రమే మనం ఆ భగవంతుని ధ్యానించగలం, భగవంతుని సేవించగలం, ఆ భగవంతుని యొక్క నామ రూప గుణ లీలన్నీ కీర్తించగలం. ఇప్పుడు జంతువులున్నాయి, అవి చేయలేవు. పక్షులున్నాయి, అవి భగవంతుని పాదపద్మాలని భజించలేవు. కానీ ఓన్లీ మానవుడికి మాత్రమే ఇటువంటి మహాభాగ్యము లభించింది. కాబట్టి దీన్ని ఏ విధంగా మనం వెళ్ళాలి అంటే సాధుల యొక్క సాంగత్యము ద్వారా. సాధు అంటే ఆల్రెడీ భగవంతునికి శరణాగతి పొందేటువంటి వ్యక్తి. ఈ యొక్క భవసాగరాన్ని దాటగలి, భవసాగరం, సాగరం అంటే సపోజ్ సముద్రం ఎంత విశాలమైనటువంటిదంటే మనం చెప్పలేం. అటువంటి భవసాగరం మనం పడ్డాం. భవసాగరం అంటే ఏమి? భవ అంటే జన్మ ముత్తి జరావది దుఃఖ దోషాన దర్శనం. ఈ భవ రోగాన్ని ఉన్నటువంటి ఈ సాగరాన్ని మనం పడ్డాం. మనను రామ్ మురారిదాస్ ప్రభు కూడా చెప్పారు, ఈ భవసాగరంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా భ్రాంతిలో ఉన్నాడు. ఆ భ్రాంతిలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ యొక్క గోవిందదాస్ ఠాకూర్ చెప్తున్నాడు. అంటే భగవంతుడి భగవద్గీతలో కూడా మనం శ్లోకం కూడా రాసుకున్నాము, కానీ నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఆ శ్లోకం యొక్క భావంగా అదే, మన్మనాభ మద్భక్తో మధ్య ధీమాం నమస్కరు మామేవైతే ప్రతి ప్రతిదాని ప్రియోషిని. అంటే 18 అధ్యాయంలోని 9 అధ్యాయం రెండు శ్లోకాలు చెప్పాడు భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు కంప్లీట్ సారాంశం వచ్చి ఆ శ్లోకం 9 అధ్యాయంలో 34 శ్లోకం. అది భగవద్గీత సెంటర్ చాప్టర్ లో సెంటర్ శ్లోకం అన్నమాట. అది ఇట్ మోస్ట్ పవర్ఫుల్ జ్యువెల్ అన్నమాట. అది అంటే భగవంతు కంప్లీట్ భగవద్గీత ఎసెన్స్ భగవంతుడి శరణాగతి పొందటమే. అది భగవంతుడి శరణాగతి పొందలేదు అంటే మనం ఇందా చెప్పుకున్నాము, ఏదొక దుర్జనుడికో దుష్టుడికో ఎవరికొరకు శరణాగతి పొందాలి ఈ భౌతిక ప్రపంచంలో. అందుకే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి చెప్తున్నాడు శ్రీనివాసుడు గోవిందుడు, నా పాదాలని ఆశ్రయాన్ని తీసుకోండి, మీరు నన్నే తప్పగా పొందుతారు అనేది. జీవుని యొక్క సహజ ఇదేమిటి? భగవంతుని సేవించి భగవంతుని పొందటం. ఎందుకంటే భగవంతుని మనం విస్మరించి విడిచిపెట్టేసి మన భౌతిక ప్రపంచానికి వచ్చి అనేక దుఃఖాలని దోషాలని దుఃఖాలను పొందుతూ పరిభ్రమిస్తూ ఇక్కడ రోధిస్తున్నాము. భగవంతుడు మన పట్ల ప్రేమ కలిగి ఉండదు కృపతో ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి నాకు శరణాగతి పొందు, నన్ను పొందుతావు, నాకు శాశ్వతమైన ధామాన్లో గోలోక వైకుంఠంలో శాశ్వతంగా ఆనందంగా ఉండగలవని చెప్పి చెప్తున్నాడు. అయితే భగవంతుని పాద పద్మాలకు మనం శరణాగతి పొందలేదు అంటే ఏమవుతుంది? ఏమవుతుంది? మనం మాయకి శరణాగతి పొందవలసి వస్తుంది. మరి మాయ అంటే ఏం చేస్తుంది? మనల్ని ఈ భవ సాగరంలో ముంచి లేపుతూ ఉంటుంది. ఎందుకంటే మన భగవంతుడి పైన అసూయ ద్వేషము ఇవి కలిగి ఉన్నాం భౌతిక ప్రపంచాలు. ఈ అసూయ ద్వేషము కలిగి ఉండడంతో భగవంతుని మనం శరణాగతి పొందాం. ఎవరు భగవంతుని శరణాగతి పొందరు? అహంకారం ఉన్నటువంటి వ్యక్తి. అహంకారం మూఢాత్మ కర్తాహమితమన్యతే. అహంకారం ఉన్న వ్యక్తి నేను చేసిందే కరెక్ట్, ఇది నేను చేసలేక నువ్వు నాకు శరణాగతి పొంద అని అంటాడు. కానీ ఇంకొకరు శరణాగతి పొందడానికి ఒప్పుకోడు. అది మనందరికి కూడా ఉంది అహంకారం. నేను పౌతి పని, నేను బాసును కావాలి, నేను ఈశ్వరుని కావాలి, నేను అది కావాలి ఇది కావాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ ఒకే ఒకడు ఈశ్వరుడు, ఏకేలే కృష్ణ అనేది మనకు చెప్తున్నారు భాగవతంలో. ఒకే ఒకడు అనమాట. అయితే మనం భగవంతుని పట్ల అపరాధం చేసి ఉన్నాం కనుకనే భగవంతుడు ఫస్ట్ తనకు పాదాలను శరణాగతి. ఇప్పుడు ఎవరికైనా మనం అపరాధం చేశామనుకోండి ఏం చేస్తాం? వెళ్ళి వెళ్ళి ప్రణామం చేస్తాం, ప్రభు క్షమించండి, నాకు అపరాధం తెలుసు తెలియక చేశాను, నాకు అపరాధాన్ని మన్నించి మీరు మళ్ళీ నన్ను దగ్గర చేర్చుకోండి, మీ యొక్క సాంగత్య నాకు ఇవ్వండి అని చెప్పే మనకు కూడా ఇక్కడ అదే చేస్తుంది. భగవంతుడి పట్ల అపరాధం చేశాం కనుకనే ఆ అపరాధం సరిదిద్దుకోవటానికి కోసం భగవంతుడు తన యొక్క పాద పద్మాలను ఆశ్రయం తీసుకోమంటున్నారు. అప్పుడు మాత్రమే క్షమిస్తారు. అయితే ఆచార్యులు ఇక్కడ ఎందుకు భగవంతుడి పాద పద్మాలని ధ్యానించి, భగవంతుడి దివ్యమంగా స్వరూపం ఉంది. మన దామోదర్శనంలో చూసినట్లయితే పరాశరముని భగవంతుని యొక్క రూపాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు. అలాగే మధురాష్టకంలో చూసినట్లయితే అధరం మధురం, నయనం మధురం, వదనం మధురం, మధురాతి మధురం, సర్వము అతి మధురమనేటువంటిది. అటువంటి మధురమనే దివ్యమంగా స్వరూపాన్ని విడిచిపెట్టి భగవంతుని పాద పద్మాలు ఎందుకు శరణాగతి పొందమంటున్నారు ఆచార్యులు? భగవంతుడు అదే చెప్తున్నాడు, ఆచార్యులు అదే చెప్తున్నారు. ఎందుకో భగవంతుడి పాద పద్మాలు ఏముంది? ఆ భగవంతుని ఆచార్యులు కూడా అదే, ఆ భగవంతుడి పాద పద్మం ఒక రేణువుగా నేను ఉన్నా చాలు, ఒక రేణువుగా. ఎందుకంటే ఆ రేణువు సమస్తాన్ని, సమస్త సృష్టిని మొత్తం కూడా మెయింటైన్ చేయగలదు, అంత శక్తి కలిగినటువంటి భగవంతుడు సంబంధం ఉండే ప్రతి ఒక్క అణువు కూడా సర్వశక్తి కలిగి ఉన్నటువంటిది. అందుకు మనం చూడవచ్చు భాగ్యదేవత, భాగ్యదేవత లక్ష్మీదేవి, ఆవిడకి పేరు ఎట్లా వచ్చింది? ఆ మహాభాగ్యం భగవంతుని సేవించిన ఆ మహాభాగ్యం ఆవిడకి లభించింది కనుకనే ఆవిడ భాగ్యదేవత అయింది. అందుకే ఎవరికైనా ఏదైనా మనకి ఏదో చేస్తున్నా మీకు చాలా మంచి భాగ్యం లభించింది, ఆ భగవంతుని సేవించే భాగ్యం లభించింది, ఆ భగవంతు నామం స్మరించే భాగ్యం లభించింది, ఆ భక్తుల్ని సేవించే భాగ్యం లభించిందంట. భాగ్యం అంటే ఒక అద్భుత అవకాశం. ఆ భాగ్యదేవత లక్ష్మీదేవి ఆ భాగ్యాన్ని ఎట్లా పొందిందంటే భగవంతుని పాద పద్మాలు సేవించడం ద్వారా, ఆ భాగ్యం పొందడం ద్వారా ఆవిడ భాగ్యదేవత అయింది. అది మనకు కూడా ఆ భాగ్యం లభించింది, కానీ మనం తీసుకోలేకపోతున్నాం. లక్ష్మీదేవి చూడండి, ఎప్పుడు కూడా ఆ భగవంతునే పాద పద్మాలను సేవిస్తూ ఆ భగవంతునే ధ్యానిస్తూ ఉంటుంది. అందుకే ఈ సృష్టిలోనే దేవతలు అందరికల్లా ఉన్నతమైనటువంటి ఇదిగా భాగ్య. అంటే మనం సాధారణ భాగ్యం అంటే ధనము అని లేదని ఇంకోటి అని చెప్తాం, కానీ భాగ్యం అంటే అవకాశము, భగవంతుని సేవకుని సేవించే అవకాశాన్ని లభించింది, అది భాగ్యం అంటే. అందుకే ఆవిడ భాగ్యదేవత అయింది. ఇంకా మనం చూడొచ్చు, శాస్త్రాల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క అవకాశం కోసం భగవంతుని పాదపద్మాలని సేవించాలి, భగవంతుని పాదపద్మాలను స్పర్శించాలి, భగవంతుని పాదపద్మాలను అర్చించాలి, భగవంతుని పాదపద్మాలని నేను ధ్యానించాలి అనే ఒక భాగ్యము కోసము పరితపిస్తూ చూస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో చూసినట్లయితే భగవంతుడు వామనదేవుడిగా వచ్చేటప్పుడు, వామనుడికి వామనదేవుడిగా వచ్చేటప్పుడు బలి మహారాజుకి ఇదేసినప్పుడు మనం చూడొచ్చు ఆ ఒకే టైంలో ముగ్గురికి ఆ యొక్క భాగ్యాన్ని లభించింది. అందుకే అన్నమాచార్య కీర్తన చేసి పాడుతున్నారు, బ్రహ్మ కడిగిన పాదం ఇది, బ్రహ్మము తానైన పాదం అని చెప్పేసి. ఆ త్రివిక్రమ తీసుకునేటప్పుడు తన యొక్క పాద పద్మ ముల్లోకాల్ని ఆక్రమించినప్పుడు ఆ యొక్క అన్ని పొరలు చీల్చుకొని ఆ యొక్క విరజ అదికి తన యొక్క బొటన వేలు యొక్క ఘోటి తగిలినప్పుడు ఆ యొక్క గంగని ఈ భౌతిక ప్రపంచానికి తీసుకొచ్చి అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక అవకాశం లభించిందంట. బ్రహ్మదేవుడు పరితపిస్తున్నాడు, నాకు ఇప్పుడు ఆ భాగ్యం లభిస్తుందా అని. భలే ఛాన్స్ అని చెప్పేసి ఏం చేసేటప్పుడు తన కమండలో నీళ్లు తీసుకొని భగవంతునికి పాదపద్మాల్ని ఆయన కడిగాడు. ఎందుకంటే ఇట్లాంటి అవకాశం మళ్లీ మనకు రాదు, మనకు కూడా అటువంటి అవకాశం లభించింది. భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శాశ్వతమైన ధామం గోలోక వైకుంఠాన్ని విడిచిపెట్టి మనకి ఇక్కడికి వచ్చాడు మన పట్ల కరుణ చూపడానికి కోసం. మనం ఆ భాగ్యాన్ని మనం విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మా ఆయన్ని సేవిస్తున్నాం. చూడండి ఎంతటి మహత్వం, బ్రహ్మాది దేవతలకే లభ్యం కానటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకి ఇక్కడ ఇచ్చాడు. అంటే వాళ్ళకంటే మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు భగవంతుడు, కానీ ఆ ప్రేమను మనం గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించట్లేదు అంటే మనకి కోరిక అసూయ ఉండడం కారణం. అవి మనం విడిచిపెట్టాలి. అకామ సర్వకామవ మోక్షకామ ఉదారయే, మనం సర్వ కోరికలను కూడా విడిచిపెట్టి భగవంతుని సంతృప్తిపరచాలని మనం ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే మనం భగవంతుని పాద పద్మాలను మనం ఆశ్రయం తీసుకోగలం. లేదంటే అంతవరకు మనం భగవంతుని పాదపద్మ ఆశ్రయం తీసుకోలేము. ఇప్పుడు ఎవరికైనా తప్పు చేశాము, ఒక అపరాధం చేశాము, మళ్ళీ అహంకారం ఉన్నంత వరకు ఆ వ్యక్తికి మనం వెళ్ళి క్షమాపణ చెప్పము. ఎందుకంటే మళ్ళీ అహంకారం, ఈ అహంకారాన్ని మనం పోవాలి. ఈ అహంకారాన్ని పోవాలంటే ఏం చేయాలి, ఒకే ఒక అవకాశం ఉంది, ఏమిటది, భగవంతుని యొక్క నామస్మరణ చేయటం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సతతం ఈ భగవంతుని యొక్క నామస్మరణ మనం చేస్తూ ఉంటే మన ఉదయంలో ఉండే కల్మషాలు, మనం ఉండే ఆరుగురు శత్రువులు, మన మిత్రులు అనుకుంటూ వాళ్ళని మనం పోషిస్తున్నాం, కానీ వాళ్ళు మనం శత్రువులు. ఎవరు వాళ్ళు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మనం విడిచిపెడితే తప్ప మనం భగవంతుణ్ణి శరణాగతి పొందలేము. ఆ బ్రహ్మ అప్పుడు భగవంతుని యొక్క పాదపద్మాల్ని కడిగాడు. మరి ఎవరు, గంగామాత. ఈరోజు గంగని మనం పూజిస్తున్నాము, సర్వ పరమ పవిత్రముగా మనం చూస్తున్నాము. అంటే ఆ భగవంతుని పాద పద్మాలు స్పర్శించి వచ్చింది కనుకనే ఆవిడికి అంత ప్రాధాన్యత మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఆచార్యులు మనం చూడండి, అభయ చరణారవింద ప్రభుపాద్. ఈరోజు మనం ఆయన్ని అంత దినిగా మనం చూస్తున్నామంటే ఆయన భగవంతుని యొక్క అభయుడు, భయ రహితులైనటువంటి భగవంతుడికి పాద పద్మాలకి శరణాగతి పొందాడు కనుకనే ఆయన అంత విరివిగా విస్తృతముగా ప్రచారం చేస్తూ ఈరోజు మనందరినీ కూడా భగవంతుని పాద పద్మాలను సేవించమని మనకి ఒక మహాభాగ్యాన్ని కలిగించాడు. అటువంటి సాధుని యొక్క సాంగత్యాన్ని తీసుకోమని ఇక్కడ గోవిందాస్ ఠాకూర్ చెప్తున్నారు. అటువంటి సాధు యొక్క సాంగత్యాన్ని తీసుకున్నప్పుడే మన భవసాగరాన్ని మనం దాటగలం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భగవంతుని పాదపద్మాలని సేవిస్తున్నారు, ఆశ్రయాన్ని తీసుకున్నారు. మన చూడు బయట కూడా చాలామంది మతస్థులు కూడా చెప్తుంటారు, క్రిస్టియన్స్ వాళ్ళకు సాంగ్ పాడుతారు, నడిపించు నానావా నడి సముద్రమన దేవా అని ఒక కీర్తన వాళ్ళు పాడతారు. అంటే భవసాగర్లు ఉన్నామని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ భవసాగరంలో నేను అనేకమైన వెంటి దుఃఖ దోషాను ఏముంటుంది, దుఃఖ దోషాను దర్శనం ఇక పొందుతున్నాను, వీటి నుంచి బయటపడాలని తెలుసు. కానీ ఎవరికి శరణాగతం తెలియదు వాళ్ళకి. పర్లోకున్న తండ్రి మీ భవసాగర్లో ఉన్నాము నావని, ఈ నడి సముద్రం ఉన్నాను, ఈ నావని నడిపించు, దానికి నువ్వు ఒక్కడవే కారణం అని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ ఆ వ్యక్తి ఎవరనేది మనకి ఇక్కడ ఆచార్యులు చెబుతున్నారు. ఆ నందనందుడు రజేంద్రనందుడు అనేటువంటి ఆ కృష్ణుడి పాద పద్మాల్ని నువ్వు సేవించినట్లు అయితే భజించినట్లయితే నువ్వు సునాయాసముగా ఈ యొక్క భవసాగరాన్ని దాటొచ్చు అని చెప్పేసి మనకి చెబుతున్నారు. ఇంకా మనం చూడొచ్చే చతుష్కుమారా వాళ్ళ యొక్క జ్ఞానులు. కానీ భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, నాకెవరెవరు శరణాగతి పొందారంటే ఈ యొక్క నాలుగు రకాల వ్యక్తి శరణాగతి పొందారని చెప్తున్నారు. మరి అందులో వీళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళకి ఏ విధంగా భాగ్యం లభించింది, వాళ్ళ జ్ఞానం ద్వారా మొత్తం తెలుసుకోవాలని చెప్పేసి అన్ని లోకాలు వాళ్ళు తిరుగుతున్నారు. తినేటప్పుడు ఆ వైకుంఠంలో వెళ్ళేటప్పుడు మీకు ఆ లీల తెలిసినటువంటిది, జై విజులు వాళ్ళకి డిస్కషన్ జరిగిన తర్వాత భగవంతుడే వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా భగవంతుని చూడలేదు. ఫస్ట్ ఏం చూశారు వాళ్ళు, భగవంతుని పాద పద్మాలు దర్శనం చేసుకున్నారు. భగవంతుని పాద పద్మాలు దర్శనం చేసుకున్న తరుణంలోనే వాళ్ళకి భక్తి అనేది లభించిందండి. అంతవరకు వారు జ్ఞాన భక్తి, జ్ఞాన మిశ్రమ భక్తి ఉండేది. కానీ ఎప్పుడైతే భగవంతుని పాద పద్మాలని దర్శిస్తారో, భగవంతుని పాద పద్మాలకి ఉన్నటువంటి తులసి యొక్క సువాసని ఎప్పుడైతే వాళ్ళు ఆస్వాదిస్తారో, అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తి బయటకు వచ్చిందన్నమాట. మనం కూడా ఆ భగవంతుని పాద పద్మాలని ఎప్పుడు కూడా దర్శనం చేసుకుంటూ భజిస్తూ ఆ పాద పద్మాలను ఎప్పుడు కూడా మనం సేవిస్తూ ఉంటే మనం కూడా ఒక రోజుకి ఆ యొక్క ప్యూర్ భక్తి, శుద్ధ భక్తి, భక్తి అనన్య భక్తి, ఇక 9వ అధ్యాయం మొత్తం భక్తి, 8వ అధ్యాయం భక్తి వర్గిస్తే 9వ అధ్యాయం అనన్య భక్తి అంటే టాప్మోస్ట్ భక్తి అనమాట, అది మనకి లభ్యం అవుతుంది. ఈ చతీష్ కుమారాస్ వాళ్ళు ఆ భగవంతుని పాద పద్మాలని వాళ్ళంతే భగవంతుడు వాళ్ళని అని చూసి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చూడట్లేదు. భగవంతుని పాదాలని చూస్తూ, భగవంతుని పాద పద్మాలను స్పర్శిస్తూ, భగవంతు పాదం తులసిని వాళ్ళు వాసన చూస్తున్నారు. మరి ఆ తులసి భగవంతుని పాద పద్మాలకు ఉందంటే ఆవిడెంత మహాభాగ్యం చేసుకుంది. మరి భగవంతుని పాద పద్మాలకి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, నీ యొక్క పాద పద్మాలు ఒక రేణువుగా నాకు అవకాశాన్ని ఇవ్వను అంటున్నా. మనం అనంతాల వారు లేదంటే కులశేఖరాల వారు వీళ్ళు చూసినట్లయితే, కులశేఖరాలు తన యొక్క ముకుందమాలలో ఒక చాలా స్తోత్ర అన్ని కూడా భగవంతునికి శరణాగతి భావనతో ఆయన పాడుతున్నారు. దాంట్లో కొన్ని మనం చూద్దాం. దుష్టే యత్ర స కరోతి విజయతే శ్రీ పాద ధూళి కణ అంటున్నాడు. పాదాలకు ఉన్నటువంటి ధూళి కణముగా నన్ను ఉంచితే చాలు అంటున్నాడు. ఎందుకంటే ఆ ధూళి కణము సమస్తాన్ని, సమస్త విశ్వాన్ని జయించగల శక్తి దానికి ఉంటుంది. ఆ దేవదేవుని శరణ కమలములకు తగినటువంటి ఒక ధూళి కణము సమస్త విశ్వమును, ఈ సమస్తాన్ని జయించగల శక్తి అనేది మనకి ఇస్తుందండి. అందుకే ఆయన పాద పద్మాలకి శరణాగతి పొందమని చెప్పేసి మనకి. ఇంకా చూసినట్లయితే కృష్ణ త్వరీయ పద పంకజ పంజరాంతం అద్వైవమే విచిత మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయ కపవాత ఫిత్తవ కంఠోకరోధవ కృష్ణ చెప్తున్నారు. ఇక్కడ ఓ కృష్ణ, ఈ క్షణమే ఇప్పుడే నా మానస రాజహంసను, చూడండి ఇక ఆత్మని రాజహంసగా పోల్చాడు. ఎందుకంటే హంస ఎప్పుడు కూడా ఏది పెడితే చెత్తగా పెడితే చెత్త తిందు, ఎక్కడ పెడితే అక్కడ ఏం పెడితే తాగదు. తనకి అనేక మిశ్రమం చేసి ఇచ్చినప్పుడు కూడా తనకి ఏది కావాలి అది మాత్రమే తీసుకుంటుంది. అంటే ఆత్మ యొక్క సంపూర్ణమైన స్థితి ఏమిటి, భగవంతుని యొక్క పవిత్రమైన నామాన్ని, పవిత్రమైన భక్తిని, భగవంతుని యొక్క పాద పద్మాల్ని సేవించటం. కానీ బౌద్ధిక భ్రమ వచ్చిగా అది కలుషితం అయిపోయింది. కలుషితం అయినప్పుడు కూడా ఈ కామస్థ ఏం చేస్తుంది, తనకు కావలసిన మాత్రమే పాలు నీళ్లు కలిపితే పాలు మాత్రం తీసి నీళ్లు విడిచిపెట్టేస్తుంది. మనం ఆ విధంగా భౌతిక ప్రపంచం ఎక్కడున్నప్పుడు కూడా, ఈ భవసాగరంలో ఎక్కడున్నప్పుడు కూడా మనము ఆ భగవంతుని యొక్క చరణాలను విడిచిపెట్టకూడదు అనేది భావన ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అందుకే మానస రాజహంస అంటున్నాడు. ఓన్లీ హంస కాదు, రాజహంస. ఈక రాజహంసను ఏం చెప్తున్నాడు, నీ పాద పద్మాల చూల వల, అంటే ఆ వల అంటే ఫుల్ ప్రొటెక్షన్ ఉన్నటువంటి అనమాట, విరోధులు ఎవరూ చేరనేటువంటి ప్లేస్ అది. విరోధులు శత్రువులు కాని విరోధులు కాని అక్కడ అభక్తులు కాని ఎవరు చేరలేరు. అటువంటి దీని దగ్గర నాకు ప్రవేశం కల్పించు అని కులశేఖర్ ఆళ్వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూడొచ్చు, రావణుడు భగవంతుడు రాముడిగా వచ్చేటప్పుడు అపరాధం చేశాడు రావణాసురుడు రాముడికి, అయినప్పుడు కూడా భగవంతుడు అవకాశం ఇచ్చాడు, సరే నువ్వేదో తప్పు చేశావు నువ్వు నా శరణాగతి పొందు, నీ తప్పు నేను క్షమిస్తానన్నాడు. కానీ రావణాసురుడు శరణాగతి పొందలేదు. ఎందుకు? అహంకారం, భోగభావన, నేను భోగించాలి అనే భావన, అహంకారంతో ఆయన భగవంతుడు శరణాగతి పొందలేదు. మనకు కూడా ఆ యొక్క భావన ఉంది, మనకు అహంకారం ఉంది, నేను ఈ శరీరాన్ని అహంకారం ఉంది, ఇది నాది నేననే అహంకారం ఉంది, నేను భోగించాలనే అహంకారం మనలో బాగా నాటుకుపోయింది. అందుకు మన భగవంతునికి శరణాగతి పొందట్లేదు. మరి రావణుడి పరిస్థితి ఏమైంది? శరణాగతి పొందలేదు. తన పరిస్థితి ఏమైంది? చివరగా మొత్తం నాశనం అయ్యాడు. మనం ఆ అభయుడినటువంటి ఆ కృష్ణుని శరణాగతి పొందాలని అనుకోండి, మన జీవితం కూడా వ్యర్థం అయిపోతుంది. మన జీవితం వ్యర్థం, ఎటువంటి ప్రయోజనం లేదు, ఎటువంటి ఉపయోగం లేదు, మనం ఆ భగవంతుని యొక్క శాశ్వతమైన ధామానికి మనం చేరుకోలేం. ఆ రాముడు చెప్పినట్టునే ఆ రావణాసురుడు భగవంతుని యొక్క పాద పద్మ శరణాగతి పొంది ఉంటే తను తన జీవితం ధన్యమయ్యేది. అది మనలో ఉండే టెండెన్సీని, ఈ యొక్క అపరాధరహితమైనటువంటి గుణాలని విడిచిపెట్టి మన భగవంతుని పాద పద్మాలని సేవించడానికి. ఎందుకంటే అవకాశం ఇచ్చాడు రాముడు, అప్పుడు రావణాసురుడు మనకు కూడా అవకాశం ఇచ్చాడు. భగవంతుడు ఇక్కడికి వచ్చి అఖిలాండకోట బ్రహ్మాండ ఇక్కడికి వచ్చి తన యొక్క గోలోక వైకుంఠంలో శాశ్వత ఆనందాన్ని విడిచిపెట్టి భవ లోకాన్ని అంటే భవ ప్రపంచానికి వచ్చి మనకి అవకాశం ఇచ్చాడు నన్ను సేవించు అని చెప్పేసి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన సేవించట్లేదు. అంటే మనకి రావణాసురుడికి ఎటువంటి వ్యత్యాసం లేదు, మనకి రావణాసురుడికి ఎటువంటి వ్యత్యాసం లేదు. మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవని ఆ పవిత్ర భక్తుల ద్వారా మనం చేస్తూ ఉంటే ఒకరోజు మనం ఏమవుతాం, ఆ భగవంతుని పాదాలకు మనం చేరుకోగలుగుతాం. ఈ భగవంతుని పాద పద్మ ధూళి సమస్త సృష్టిని ఏం చేసింది, చేసింది, ప్రభావితం చేస్తుందండి. అట్లానే మన యొక్క కీర్తనలో కూడా చూసినట్లయితే, కృపయా తవ పాద పంకజ శితధూళి సదృశం విచింతయ, శిష్టాశ్రమంలో శ్రీ చైతన్య మహాప్రభు తెలియజేస్తున్నారు. నీ పాద పద్మములు చెంత ఒక రేణువుగా నిలుపుకొనుము అంటున్నాడు మహాప్రభు. భగవంతుని పాద పద్మ లక్షణ రేణువుగా ఉంటే చాలు, నా జీవితం ధన్యమవుతుంది. ఎందుకంటే జీవుడు అక్కడుంటే శ్రేయస్సుగా హ్యాపీగా ఆనందంగా ఉండగలడు. ఈ భౌతిక ప్రపంచం బ్రహ్మాండ భ్రమితే కోన్ భాగ్యవాన్ జీవ్, ఈ బ్రహ్మాండ మొత్తం తిరిగిన భాగ్యవంత జీవుడు ఎవడంటే ఆ భగవంతుని పాద పద్మాల్ని చేరుకునే వ్యక్తే భాగ్యవాన్. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, సజేంద్ర నందన శ్రీకృష్ణ భగవానికి. ఆ భగవంతునికి పాద పద్మ రేణువుగా కోరుకుంటున్నారు. ఇంకోటి ఇంకోటి కోరుకోవచ్చు కదా, కృష్ణాని సభుడుగా నన్ను పెట్టుకో, కృష్ణాని ప్రేయసిగా నన్ను పెట్టుకో, కృష్ణాని ఇక దాసుడిగా నన్ను పెట్టుకో, కృష్ణ ఇంకోటి మనం కోరుకోవచ్చు. కానీ ఎందుకు? అవి ఉండడం ద్వారా మళ్ళీ ఏం చేస్తాం, మనం భగవంతుకి అపరాధం చేసే పోతాం. అపరాధం చేసే అవకాశం ఉంది, కానీ భగవంతుడి పాద పద్మాల దగ్గర ఉంటే అవకాశమని అపరాధమైన అవకాశం ఇంకో రాదు. ఎందుకు? అతి నీచమైన స్థానంగా మనం పాదాలను మనం చూస్తాం. భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తున్నా సరే, భగవంతుని యొక్క హృదయం నుంచి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అంగా నుంచి ఉద్భవించారు. భగవంతు పాదాలు శూద్రులు అంటే మనందరం కూడా శూద్రులుగా మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉండిపోయినాం. ఈ శూద్ర స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి మనం పొందాలంటే ఫస్ట్ భగవంతుని పాదపద్మాలని మనం స్పర్శిస్తే తప్ప, ధ్యానిస్తే తప్ప మనం పవిత్రం కాలం కంటామినేట్ నుంచి అంటే ఇక కలుషితం మన నుంచి కలిసి బయటపడలేము. అందుకే భగవంతుని పాదపద్మాలు అంత శక్తివంతమైనటువంటి, ఎంత శక్తివంతమైనటువంటి అంటే ఆయనకే తెలియదంట, భగవంతునికే, భగవంతునికే తెలియదు. భగవంతుడు కూడా ఆలోచించాడు ఒకసారి, అరే ఇంత దివ్యమంగళ స్వరూపాన్ని విడిచిపెట్టేసి నాకు సర్వ విడిచిపెట్టేసి నాకు పాదాలు కీర్తిస్తున్నారు, నా పాదాలకి అర్చిస్తున్న చూడండి, ఇప్పుడు మనం చూసిన పుష్పాలు భగవంతునికి పైనుంచి వేయొచ్చు కదా, భగవంతు పాదాల కిందకి వేస్తాం అవును కదా. భగవంతుని పుష్పాలు వచ్చాయి, ఆ పుష్పాలు కూడా ఎంత మహాభాగ్యం పొందాయో చూడండి, ఎంత ముందు ఎంత తపస్సు చేశాయో, ఎంత ధ్యానించాయో, ఎంత ఈరోజు భగవంతు పాద పద్మ అది ఎక్కడో పూసాయి, ఎవరో తెచ్చారు, ఎక్కడో వచ్చి ఎవరెవరి ద్వారా అక్కడికి భగవంతు పాద పద్మాలు చేరుకుంటుంది. ఎందుకంటే తీవ్రమైన కోరిక డిజైర్ ఆవిడకు వాటికి ఉండేది, మీ భగవంతుడు ఏ విధంగా సేవించాలి, భగవంతుడు ఏ విధంగా నేను పాద పద్మ స్పృశించాలని చెప్పేసి అవి కోరుకున్నాయి. ఆ తపన ఎప్పుడైతే మనకు ఉంటుందో ఒకరోజు మనం ఆ భగవంతుని పాద పద్మాలను మనం స్పృశించగలం, లేకపోతే మనకి అటువంటి భాగ్యం మనకి రాదు. మళ్ళీ మనం ఈ యొక్క అవకాశాన్ని జార విడిచిపోయినట్లయితే ఈ యొక్క జనముది జరా వ్యాధి చక్రములో పరిభ్రమిస్తూ ఉండవాలి. మళ్ళీ అవకాశం లభిస్తుందో లేదో తెలియదు, కానీ ఇదే మనకి మంచి అవకాశం. భక్తి వినోద్ ఠాకూర్ కూడా చెప్తున్నారు గోపీనాథ్ అనే ఒక కీర్తనలో, కళ్యాణ కల్పతరు అనే కీర్తనలు కూడా చెప్తున్నారు, ఓ గోపీనాథ్ కేవలము నువ్వు మాత్రమే నాకు దిక్కు, కాబట్టి నీ చరణ కమలముల పట్ల నేను శరణు వేడుకుంటున్నాను, శరణు పొంది ఉన్నాను, పొందుతున్నాను, నేను నీ నిత్య సేవకుడిని, శాశ్వతమైన సేవకుడిని. అందుకే నీ యొక్క పాదపద్మ శరణాగతి పొందుతున్నా. ఈ భగవంతుని పాదపద్మ శరణాగతి పొందుతున్నాను అని భక్తివినోద్ ఠాకూర్ చెప్తున్నారు. లేదా ఓ భగవంతుడా నీకు నేను శరణాగతి పొందాను, నన్ను రక్షించు. శరణాగతి అనేక విధాలు శరణాగతులు ఉన్నాయి, కానీ ఇక్కడ ఆచార్యులు మనకు చెప్తుందేమి, ఆయన పాద పద్మాలకి శరణాగతి పొందమని చెప్పేసి. అయితే అది ఓన్లీ ఈ యొక్క సాధు అంటే ఇంకా రెండు వర్డ్స్ ఉండిపోయినాయి దీంట్లో. అయితే ఆ పాద పద్మ భజింపమంటున్నారు ఆచార్యులు. ఇది దుర్లభమైన మానవ జన్మ, అతి దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించింది. ఈ మానవ జన్మ కేవలం భగవంతుని సేవించడానికి మాత్రమే ఉద్దేశించబడింది, ఏ దుష్టులకో నీచులకో సేవించడానికి కాదు, లేదా మన ఇంద్రియాలను మనం సేవించడానికి కాదు. ఆ సర్వేశ్వరుడు ఆ భగవంతుని యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచడానికి ఆయన సేవించడానికి మాత్రమే ఈ యొక్క మానవ జీవితం ఉద్దేశించబడింది. కాబట్టి ఇది సాధు సాంగత్యము ద్వారా, సాధు సాంగత్యము, సాధు అంటే చైతన్య మహాప్రభు చెప్పారు, చెప్పాం కదా ప్రభుపాద్. ఎందుకంటే ఈ సాధు ఆల్రెడీ భగవంతుని పాద పద్మాలకి శరణాగతి పొంది ఉంటాడు గనక, భగవంతుని పాద పద్మ ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటాడు గనక, ఆ భగవంతుని పాద పద్మ ఎప్పుడు భజిస్తూ ఉంటాడు గనక, అటువంటి సాధువు ద్వారా మనం ఆ భగవంతుని చేరుకోగలం. లేదంటే ఎవరు పడితే శరణాగతి పొందాం అనుకోండి, మనం ఆ భగవంతుని సేవించలేం. ఏదో రోడ్డు మీద వ్యక్తి శరణాగతి పొందాం అనుకోండి, ఆడేదో నీచుని సేవిస్తున్నాడు, ఆ నీచుని సేవకి మనం ఉపయోగిస్తాం. అందుకే ఇక్కడ మెన్షన్ చేసి సాధు సాంగత్యము, సాధు సాంగత్యము చేసుకోమంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, భవ సాగరాన్ని దాటగలము. భవ సాగరము, సంసార సాగరము, భవ సాగరం. సంసార సాగరం అంటే జనముది జరావతి జనం, భవ సాగరం అంటే కూడా ఇంచుమించు ఒకటే. దాన్ని మన నుంచి బయటపడాలనుకుంటే మనకి ఇంకో త్వరవ పరిణామం లేదు. ఇంకా మనం చెప్పుకున్నట్లయితే ఆ భగవంతుని సేవించడానికి చాలామంది రామావతారంలో మనం చూసినట్లయితే గుహుడు ఆ భగవంతుడు వస్తున్నాడని తెలిసి ఆ భగవంతుని సేవించాలని, ఆ భగవంతుని పాదపద్మాలు స్పృశించాలని, ఆ భగవంతుని ఇచ్చాలని ఎంతో ఆతృత కలిగి ఉన్నారు. ఇక్కడ భగవంతుడు భగవద్గీతలో చెప్పిన దీనికి ఇక్కడ దానికి మనకు విభిన్నంగా కనిపిస్తుంది. ఈ 9వ అధ్యాయంలోనే 32వ శ్లోకంలో చెప్తున్నాడు, స్త్రీయో వయస్స సదా శూద్ర, వాళ్ళకి భగవంతుని భక్తి సేవ చేస్తే ఇది లేదంటున్నాడు. కానీ భగవంతుడు వాళ్ళకు కూడా భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. మరి గుహుడు ఎవరు? అటవీ జాతి చెందినటువంటి వాడు. మనకి జ్ఞానం లేదు, కానీ భగవంతుని పాదపద్మాలను సేవించాలని, భగవంతుని స్పృశించాలని, భగవంతుడు ఇస్తాడని ఆయన సేవించాలని అనే భావన ఆయన కలగంతో భగవంతుడు ఇమీడియట్లీ ఆయనకి సేవించాడు. మనకు ఆ భావన ఉంటే చాలు. నేను భగవంతుని సేవించాలని తపన, భగవంతుని సేవించాలనే భావన మనకి ఉండాలి. ఉండేటప్పుడు భగవంతుడు తప్పనిసరిగా మనకు ఆ భాగ్యాన్ని మనకి కలుగు చేస్తాయి, ఇస్తాడు కూడా. ఆ గుహుడు ఎప్పుడైతే భగవంతుని సేవించాలని పరితపిస్తూ వెళ్ళాడో, అది భగవంతుని భవసాగరం కాదు, దేనైనా దాటగల శక్తి సంపన్నుడు. కానీ ఆ గుహుడికి అవకాశం ఇవ్వడానికి కోసము నాకు గంగానదిని దాటించవయ్యా అన్నాడు. సరే స్వామి, త్రివిక్రమ చూసినప్పుడు ఒక బాధ లోకాన్ని ఆక్రమించేశావు, ఇది దాటడం నీకు పెద్ద ఇదా? కానీ నువ్వు అడిగావు గనక, నాకు సేవని ఇచ్చావు గనక నేను తప్పకుండా చేస్తాను. కానీ నాది ఒక చిన్న విన్నపం. ఎందుకంటే నువ్వు మార్గం వచ్చేటప్పుడు ఇంకొక విషయం కూడా జరిగింది. నువ్వు మార్గం వచ్చినప్పుడు ఒక రాయికి నీకు పాదాలను స్పృశించి ఆ రాతిని నాతిగా మార్చావు. కానీ నా బోటులో అడుగు పెడితే నా బోటు ఏమవుతుందో, అందుకోసమే నీ పాదపద్మాలు కొన్ని ఇసుక రేణువులు. ఇక్కడ ఆచార్యులు చెప్పారు కదా, నీ ఇసుక రేణువుగా నన్ను ఉండమని చెప్తున్నారు. మరి అటువంటి రేణువులు నీ పాదపద్మాలకు అనేక ఉన్నాయి, అవి నా బోటు మీద నా యొక్క పడవలో పడినట్లయితే ఆ పడవ ఏమవుతుంది? కనుక నీ పాదాలని నేను శుభ్రం చేసిన తర్వాత నువ్వు పెట్టు అని చెప్పి అంటున్నాడు. చూడండి, ఆచార్యుల యొక్క భావనని వీళ్ళక్కడ మనకి భగవంతుడు ఎగ్జిబిట్ చేస్తున్నాడు. సమస్తాన్ని జయించగల శక్తి వాటికుంటుందంట. భగవంతు పాద పద్మాలు స్పృశించే ఇసుక రేణువే. గుహుడు అది దాన్ని ఏం చేస్తున్నాడు? స్వామి, నువ్వు వచ్చినప్పుడు అహల్యాన్ని, అంటే రాజుగా ఉండే అహల్య లీల మీకు తెలిసేటువంటి రాజ్య స్పర్శించాడు, అంతే. భగవంతుని పాదాన్ని స్పర్శించాడు, మళ్ళీ తన యొక్క నిజ రూపాన్ని మనకి తనకు వచ్చింది. అట్లానే భగవంతు పాదబద్ధం మనం స్పర్శిస్తే మన నిజ స్థితిని మనకి తెలియజేస్తాడు. అందుకోసమే నీ పాదపద్మాలు నేను శుభ్రం చేసిన తర్వాత, గంగాజలం కడిగిన తర్వాత అప్పుడు నువ్వు నా యొక్క బోటులో నువ్వు అడుగు పెట్టు స్వామి అని చెప్పేసి అంటున్నాడు. ఆ విధంగా గుహుడికి ఆ మహాభాగ్యాన్ని ఇచ్చాడు. చూడండి, ఎంత భగవంతుడు ఎంత కృపామయుడు, ఆయన ఆత్మారాముడు. మన యొక్క భావానికి భావాగ్రహి జనార్దన. ఆ గుహుడు ఆ భావన జస్ట్ కలిగి ఉండడానికి ఇమీడియట్లీ ఆ ఇదిని కృపని ప్రసాదించాడు. మనకు కూడా ఆ భావన, భగవంతుని సేవించాలి అనే భావన మనకి ఉంటే మనకి ఇమీడియట్లీ ఆ సేవ అనేది మనకి లభ్యమవుతుంది. ఇప్పుడు ఇంకా మనం చూసినట్లయితే హనుమంతుడు, హనుమంతుడు చూడొచ్చు ఎప్పుడు కూడా ఎక్కడుంటాడు హనుమంతుడు? తన స్థితి ఏమి? భగవంతుని పాదపద్మాలే ఉంటాడు, భగవంతుని పాదపద్మాలే సేవిస్తూ ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే అనేకమైన కృష్ణలీలలో చూసినట్లయితే మనం చూడొచ్చు అక్రూరుడు భగవంతు పాదపద్మాలే కదా అని దర్శించలేదు. భగవంతు పాదపద్మాలకు ముద్ర చూసి ఆయన తన్మయత్వాన్ని చెందాడు. ఆ పాదపద్మ ముద్రను దొర్లుతున్నాడు, రోధిస్తున్నాడు. మరి చూడండి, భగవంతుని పాద పద్మటచి ఇసుకు రేణువులు చూసే ఆయన ఎంతో తన్మయత్వంతో ఎంతో దినిగా ప్రణామాలు చేస్తూ తొల్లుతూ వాటి చేస్తున్నాడు. మరి వీళ్ళకి భగవంతు పాద పద్మాలు స్పర్శించి వాళ్ళు ఎంతో తన్మయత్వం పొందుతూ భగవంతు శాశ్వతమైన సేవను వాళ్ళు పొందారు. చూడండి, అక్రూరుడు ఎంత ఎగ్జాటిక్ పర్సన్ అని, ఎంత మహాభాగ్యవంతుడు ఆయన. అది భగవంతు పాదపద్మ పుష్పాలు మనకు వస్తున్నాయి, వచ్చినప్పుడు మనం ఆ భావనతో మనం గ్రహించలేకపోతున్నాం. ఏంది పుష్పమే కదా, జస్ట్ తీసి మనం చేస్తున్నాం. భగవంతు పాద పద్మాలు స్పృశించిన ప్రతిదీ కూడా చాలా శక్తి కలిగినటువంటిది. ఇక్కడ కులశేఖరరావు చెప్పారు కదా, ఈ పాద పద్మాలు ధూళి కణము సమస్త విశ్వమును కూడా జయించగల శక్తి ఉంటుంది. మరి భగవంతు పాద పద్మాలు స్పృశించిన పుష్పాలు మన దగ్గర వస్తున్నాయి, కానీ చూడండి మనకంటే ఎంత భాగ్యమో వాటికి పుష్పాలు. భగవంతుని మన ఇక్కడ ఉన్నాం, కానీ భగవంతు పాద పద్మాల దగ్గర ఉన్నాయి. వాటికి ఆ డిజైర్ ఉంది, కోరిక ఉంది, భగవంతుని స్పర్శించాలి, భగవంతుని ఏదైనా సేవించాలనే భావన వాటికి ఉంది, తపన ఉంది. ఆ తపన ద్వారా భగవంతు పాద పద్మాల దగ్గర వెళ్ళి పడ్డాయి. అవి ఎవరి ద్వారా? ఒక భక్తుడి ద్వారా. ఇక గోవిందా సరే చెప్తున్నారు, సాధుక సాంగత్యము ద్వారా ఈ భవసాగరం దాటగలవు ఎప్పుడూ భగవంతుని శరణాగతి పొందినప్పుడు. చూడండి ఆ పుష్పం మళ్ళీ మనకు వస్తుంది, కానీ మనం ఇంకోటి మన పవిత్రం చేయలేదు. భగవంతుడు టచ్ చేసినట్టు వచ్చినటువంటి ఒక మాల అయితేనేమి, భగవంతుడు తెచ్చిన ఒక పుష్పం అయినా ఇంకోటి పవిత్రం చేస్తుంది. అంటే చూడండి ఎంత శక్తి దిందో. ఇప్పుడు మనము అనేక తపస్సు చేస్తే అనేది చేస్తున్నాము, కానీ ఇంకోటి ప్రభావితం చేయలేకపోతున్నాం. కానీ భగవంతుని స్పర్శించి వచ్చినటువంటి ఆ మాల అయితేనేమి, భగవంతుని స్పర్శించి వచ్చిన ఆ పుష్పం అయితేనేమి, భగవంతుని ఏదో వస్తువైనా సరే ఒక వ్యక్తి పవిత్రం చేస్తుంది, ఒక వ్యక్తి ఈ యొక్క జనముది జరావాదిని బయట వేస్తుంది, ఒక వ్యక్తిని కల్మషం నుంచి బయట తీస్తుంది. చూడండి భగవంతుడి శక్తి మనం ఊహించలేనటువంటిది. అంటే ఆ భగవంతుని స్పరిచి మనకు వచ్చిన పుష్పం ఎంత మహాభాగ్యముగా మనము స్వీకరించాలి, మహాప్రసాదంగా మనం స్వీకరించి దానికి ఎంత రెస్పెక్ట్. కానీ మనకి ఆ భావన లేదు, కనుకనే మనం చాలా టేక్ ఇట్ ఈజీగా మనం తీసుకుంటున్నాం. అందుకే మనకి ఆ భగవంతుడి పట్ల, భగవంతుడి పాద పట్ల ప్రేమ అనేది మనకు కలగట్లేదు. మనం ఎందుకు స్వీకరించట్లేదు, మనకి ప్రేమ లేదు భగవంతుడి పైన. ప్రేమ ఉంటే చెప్తారు కదా బయట, ప్రేమ ఉండేటప్పుడు విషయాన్నిత్యం తీసుకుంటారు. కానీ భగవంతుడు మనతో ప్రేమ కలిగి ఉన్నాడు, కనుకనే మనం ఏమిచ్చినా గ్రహిస్తున్నాడు. మన నుంచి ఏం కోరుకోలేదు, పత్రం పుష్పం పలం తోయం ఏమే భక్త ప్రయచ్చదు అంటున్నాడు. స్వల్పం అనేటువంటి ఇచ్చిన స్వీకరిస్తానంటున్నాడు ప్రేమ భక్తితో. నాకైతే మీ పట్ల ప్రేమ భక్తి ఉంది, మీకు నా పట్ల లేదు, కానీ అది బిల్డప్ చేసుకోండి. ఎప్పుడు ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా, నాకు అర్పించడం ద్వారా మీరు దాన్ని అభివృద్ధి చేసుకోండి అంటున్నాడు. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీ శ్రీ గిరిరాజ్ మహారాజ్కి, శ్రీ శ్రీ పతితపావన శ్రీ గౌనితాయికి, శ్రీల ప్రభుపాదికి. చూడండి భగవంతుడు ఎంతటి కృపామయుడో. మరి ఇంకా మనం చూసినట్లయితే కాళీయ, కాళీయుడెవరు? ఆయన ఒక మానవుడు కూడా కాదు, ఒక సర్పము, ఒక సర్పము. ఫస్ట్ అపరాధం చేశాడు భక్తులకి, తన భక్తులు రక్షించడానికి కోసం ఆ కాళీయుడిని ఏం చేశాడు, మర్దన చేశాడు. అంటే భగవంతుడు లీల చేశాడు, ఆనందం పడాలనుకున్నాడు, తన యొక్క పడగల పైన నిత్యం చేశాడు. ఎందుకంటే తన భక్తులకి ఒక అదేమంటే యాంగ్జైటీని సృష్టించాడు, భక్తులు రక్షించాడు. ఫస్ట్ తన భక్తుల్లో ఒక అలజడి సృష్టించాడు. అరే భగవంతుడు ఆక అనేది వాళ్ళకి భావం లేదు అప్పుడు. అరే కృష్ణుడు, కృష్ణుడు అక్కడ వెళ్ళిపోయాడు పాము చేతిలో, ఇది అయిపోయినాడు, ఇది చేస్తున్నాడు అనేక యాంగ్జైటీ సృష్టించాడు. తర్వాత అతనికి ఇచ్చాడు, వార్నింగ్ ఇచ్చాడు. అయితే స్వామి నేను ఎక్కడికి వెళ్ళినా ఈ గరుడు వచ్చి నన్ను ఇది చేస్తాడు, నన్ను నేను ఏ విధంగా నేను కాపాడుకోలే, ఈ ప్లేస్ విడిచిపెట్టి నాకు సురక్షమైన ప్లేస్ ఇంకోటి లేదు, ఏం చేయమంట. భగవంతుడు ఏం చేశాడు, సరే నా పాద పదం మొదలు ఉన్నంత వరకు నేను ఎవరేం చేయలేరు, గరుడు కాదు కదా ఆ బ్రహ్మ కూడా ఏం చేయలేడు పో అని చెప్తా, కానీ ఇక్కడ ఈ ప్లేస్లో నాకు భక్తులకు ఇబ్బంది కలిగే ప్లేస్ని ఉంచు ఉండకూడదు వెళ్ళమంటున్నాడు. చూడండి భగవంతుడు స్పర్శించినటువంటి కాళీయుడు ఈరోజు కూడా శాశ్వతంగా ఆయన జీవించగలుగుతున్నాడు. ఎంత మహాభాగ్యం అది. ఇంకా చూసినట్లయితే అగాసురుడా, అగాసురుడు కంసుడు పంపించిన రాక్షసుడు, ఒక పాము రూపంలో వచ్చాడు. కృష్ణుణ్ణి బలరాముణ్ణి యొక్క గొప్ప బలం అందరూ కూడా సంహరించాలని కృష్ణుడు ఏం చేశాడు, వీళ్ళంతా కూడా గుహ అని చెప్పేసి ఆకు లోనకి వెళ్ళారు. లోనకి వెళ్ళేటప్పుడు అక్కడ నాలిక సాచారి మొత్తం కూడా ఒక 2 కిలోమీటర్ పెట్టాడు. కానీ వీళ్ళంతా గొప్ప వాళ్ళు వెళ్ళి ఆడుకుంటూ వెళ్ళేటప్పుడు రోడ్డు అంటే మనకి కొద్ది గట్టిగా ఉంటుంది, కానీ అగాసురుడు ఒక నాలిక చాలా మెత్తగా చాలా దినగా ఉంది. వాళ్ళంతా దాని మీద నడుచుకుంటూ గంతులు వేసుకుంటూ పల్టీలు కొడుతూ వెళ్ళేటప్పుడు ఆనందపడ్డారు భక్తులు. భగవంతుని గొప్ప బాలుడు వాళ్ళకి ఆనంద ఆ విధంగా ఆనందింపజేశాడు. తర్వాత భగవంతుడు కూడా వెళ్ళాడు, స్పర్శించాడు. భగవంతుడు కూడా స్పర్శి తనకు పాదముద్రల్ని తన మీద పెట్టాడు, పద్మకమలాలని తన మీద టచ్ చేశాడు. తర్వాత ఆయనకు స్థితి ఏంటి, గోలోక వైకుంఠులు గొప్ప బాలుడిగా స్థానాన్ని ఇచ్చాడు ఆయన. మరి రాక్షసుడు కృష్ణుడు సంహరించాలని వచ్చాడు, అసలు స్వభావం కలిగిన వ్యక్తి ఆయన భగవంతు పాద పద్మాలను స్పర్శించడం కారణంగా తన భక్తులకు ఆనందం ఇచ్చాడు కనుక ఆయన గోలోక వైకుంఠంలో గోపు బాల స్థానాన్ని ఇచ్చాడు ఆయన. చూడండి, మనం కూడా ఇక్కడ భక్తులకి ఆనందింపజేస్తూ భక్తులు చెప్పినటువంటిది, అంటే భక్తులంటే ఏదో వేషం వేసుకోను తిలకం పెట్టుకొని కంఠమాలు వేసుకుని భక్తులు కాదు. శాస్త్రాలు చెప్పిన శాస్త్రాలు చెప్పాడు భక్తులు ఎవరైనా. చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, తృణాధపి చురీచేన తరోరివ సహిష్ణున అమానీన మానదీన కీర్తనీయ సదాహరి. ఈకు గుణాలు కలిగిన వ్యక్తి కి మనం శరణాగతి పొందితే, అటువంటి వ్యక్తి మనకి ఆచరించి ప్రచారం చేసే వ్యక్తి దగ్గర మనం సూచన తీసుకొని మనం చేసినట్లయితే తప్పకుండా ఆక ప్రజంత నందనటువంటి ఆక నందనందనటువంటి యశోదనందన ఆ కృష్ణుణ్ణి మనం సేవించగలం. అటువంటి సాధువులు సాంగత్యం తీసుకునే ద్వారా మనం, ఎందుకంటే పవిత్ర భక్తులు మాత్రమే పవిత్ర భక్తియుత సేవను ఇవ్వగలడు. భగవంతుని ఆశ్రయం తీసుకున్న వ్యక్తి మాత్రమే భగవంతునికి మనని దగ్గర చేయగలడు. మాయకి శరణాగతి వ్యక్తిని భగవంతుని మనకి ఇవ్వలేడు. మాయ శరణాగతి వ్యక్తి భగవంతుని మనకి ఇవ్వలేడు, భగవంతుని సేవ మనకి ఇవ్వలేడు. సాధువులు ఆల్రెడీ భగవంతుని శరణాగతి పొంది ఉంటారు కనుక అటువంటి వ్యక్తి ద్వారా మన శరణాగతి పొందేది త్రూ ఆయన ద్వారా మనం ఆక అభయ భయ రహితుడైనటువంటి ఆ కృష్ణుని పాద పద్మాలు సేవిస్తే మన ఈ భవరోగానించి భయము నుంచి భవరోగానించి రెండింటి నుంచి బయటపడగలం. లేదంటే మనం ఇంకొకరికి మాయకి మనం సేవిస్తూ ఈ భవరోగాన్ని ఇంట్లో పడుతూ మనం జనముతి జరావతి చక్రంలో పరిభ్రమిస్తూ మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండవలసిందే. ఇంకా చాలా ఉంది, ఈ యొక్క చరణం రెండవ చరణం నెక్స్ట్ క్లాస్ మనం చర్చించుకుందాం. అంటే మనకి ఒక మహాభాగ్యం లభించింది, మనం చాలా అదృష్టవంతులం మనం. ఎందుకంటే ఎడారిలో వయోశిష్యులాగా మనకిక్కడ ఈ యొక్క గోలోక వైకుంఠం వాతావరణంలో భగవంతుని సేవించే భాగ్యం. ఎందుకంటే ఇది ఒక నావ, ఈ యొక్క నావలో మనం ఎక్కున్నాం. ప్రభుపాద్ ఈ యొక్క నావనే ఇచ్చారు. ఈ నావ ఏంది, భగవంతుని పాద పద్మాలు చరణ కమలగా చేసినటువంటి టచ్ చేసినటువంటి నావ ఇది. ఆయన ఉన్నారు స్వయంగా ఈ నావలో ఉన్నాడు, ఎవరికి భయం లేదు. కానీ ఇప్పుడు ఆయనకి శరణాగతి పొందినప్పుడు ఎట్లా ఆయన యొక్క భక్తుల ద్వారా భక్తుల సాంగత్యం ద్వారా మనం ఆయన భజించేటప్పుడు, ఏదో మనం వచ్చింది ఎక్కేసామంటే ప్రయోజనం ఉంది. అది చేయాలంటే దీనికి ఒకే ఒక తరుణోపాయం కులశేఖర్ ఆర్వాలు చెప్తున్నారు, ఆ శ్లోకం చెప్పుకొని మనం ముగిద్దాం. కులశేఖర్ ఆర్వాలు చెప్తున్నారు, ఈ యొక్క భవసాగరం దాటాలి లేదా భగవంతుని యొక్క పాద పద్మాలను మనం సేవించాలి, ఆ భగవంతుని పాద పద్మాలు ధ్యానించాలనుకుంటే ఒకే ఒక ఉపాయం చెప్తున్నారు. శత్రు సేధైక మంత్రం సకల ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద్ర మంత్రం సముచిత తమస సంగ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యక మంత్రం వ్యసన భజ గంధస్య సంధ్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. కులశేఖర్ ఆళ్వారు ఇక భగవంతుని యొక్క నామం గురించి చెప్తున్నారు. శత్రు సేధైక మంత్రం, శత్రువుని ఛేదించేది, శత్రు సమూలంగా నాశనం చేసేది. అంటే శత్రువులంటే ఎవరు మనకి, ఇందాక మనం చెప్పుకున్నాం మనలో ఉన్నారు ఆరుగురు శత్రువులు, కానీ వాళ్ళ మిత్రులుగా అనుకుంటున్నాం. ఆ శత్రువుని సేవించేది కామ క్రోధ లోభ మోహ మదమాత్సారాన్ని సేవించేది ఈక హరేకృష్ణ మహామంత్రం. సకల సంపూజ్య మంత్రం, సకల ఉపనిషత్తులు కూడా పూజింపబడుతుంది ఈ యొక్క మంత్రం, ఉపనిషత్తుల ద్వారా పూజించబడుతుంది. ఆకమంత్రాన్ని మనం నిత్యము జపించడం ద్వారా. సంసారోచ్ఛేద మంత్రం, సంసార సాగరము. సంసారం అంటే ఏమి? జన్మముతి జరావాది చక్రాన్ని ఛేదించేదంట ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం. సముచిత సతతం సమహ సంఘ నిర్యాణ మంత్రం, సమస్తాన్ని భౌతిక ప్రపంచంలో మనం ఉండే సర్వ కల్మషాల్ని సమూలంగా నిర్మూలింపజేసే మంత్రం అంటే ఈ కృష్ణం హరే కృష్ణ మహామంత్రం. ఇంకా నీకు కావాలని భగవంతుని సేవించాలి, భగవంతుని పాదపద్మాలు సేవించాలని కావలసినటువంటి సర్వ ఐశ్వర్యాన్ని కూడా నీకు ఇస్తుంది. ఎందుకంటే భాగ్యదేవత ఆయన యొక్క పాదపద్మాల దగ్గర ఉంటుంది కనుక నువ్వు ఇక మంత్రం జపించడం ద్వారా నీకు ఆ భాగ్యదేవత లక్ష్మీదేవిగా నీ దగ్గరికి వస్తుంది. తద్వారా భగవంతుని మనం సేవించగలదు. ఓ జిహ్వ, ఈ శ్రీకృష్ణ మంత్రము జప జప సతతం సతతం, భగవంతుడు కూడా చెప్తున్నాడు సతతం కీర్త ఎంతో మాం అని చెప్పేసి, అనన్య చింత ఎంతో మాం. ఇక్కడ కులశేఖరరావు చెప్తున్నాడు సతతం అంటే ఎల్ల వేళలా, మనకిష్టమైనప్పుడు కాదు, మనకు మూడు వచ్చినప్పుడు, మన నిద్ర మేలుకున్నప్పుడు, మనకి దినగడప్పుడు కాదు, 24 గంటలు సతతం ఆల్వేజ్. రూపగోస్వామి ఏం చెప్పాడు? ఆల్వేజ్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. ఎప్పుడు కూడా ఆ భగవంతుని రిమెంబరింగ్, భగవంతు పాదపద్మాలు స్మరిస్తూ ఉంటే మన భగవంతు మర్చిపోయే శక్తి ఉండదు. భగవంతు దానికి మర్చిపోయేదానికి ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు సతతం మనం చేస్తూ ఉంటే ఈ జన్మ సాఫల్యం, ఈక జన్మ మానవ జన్మ సార్థకం అవుతుంది. ఈక మానవ జన్మ మళ్లీ మనకి లేకుండా చేసేది ఒకే ఒక మంత్రం అని చెప్పేసి కులశేఖర ఆళ్వారు చెప్తున్నారు. కులశేఖర ఆళ్వారు ఇస్ గ్రేట్ కింగ్, భగవంతు పాదపద్మాలకు సంపూర్ణ శరణాగతి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మనకి ఇక్కడ ఉపస్థితే ఉన్నారు. అభయ చరణార విందరే, ఫస్ట్ లైన్ లో చూడండి, అభయ చరణార విందరే. మరి ఆ వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ మరి ఆ వ్యక్తి యొక్క సూచనల్ని మనకిచ్చారు ఆయన బుక్స్ ద్వారా. ఎప్పుడు ఆయన బుక్స్ మనం చదువుతూ ఆ ఒక ఇన్స్ట్రక్షన్ మనం ఆ యొక్క సూచనలు మనం తీసుకొని మనం ఆ యొక్క భగవంతుని ఆ యొక్క నందనందనని ఆ యొక్క రాధికారమణుని మనం పద్మాలని మనం సేవిస్తే ఈ యొక్క లాస్ట్ మనకి ఏంది, ఈ భవసాగరాన్ని భవసింధిని మనం దాటగలం. లేదంటే మనం ఈ భవసాగరంలోనే అనేక విషయాల్లో అనేకమంది ఇది మనం పొందుతూ, మన రామూరప్పవి చెప్పారు కదా ఈ భవసాగరం ఉంటూ ఆ సాగరం ఉండి ఏ విధంగా ఆనందం ఉండగలడు, కానీ వాడికి మంచి టీవీని మంచి ఫ్రిడ్జ్ని మంచి కూల్ డ్రింక్ని మనం వినిస్తే వాడు ఉండగలడు ఆనందంగా? మనం ఎన్నున్న మన ఆనందాన్ని మనం పొందలేము. ఎందుకంటే సాగరంలో ఉన్నాడు, సాగరం భవసాగరంలో పడుతున్న వ్యక్తి మునుగుతున్న వ్యక్తికి మనం వాడికి ఏదో ఒక బోటు ఆశ్రయం దొరికితే తప్ప వాడు ఆనందం ఉండలేడు. వాడికి ఎన్ని ఫెసిలిటీ, మంచి కలర్ఫుల్ మంచి టీవీ పెట్టు, మంచి ఇంటర్నెట్ ఇది, మంచి సెల్ ఫోన్ ఇయ్యు, ఏమిచ్చిన వాడు ఆనందాన్ని తద్వారా మనం వాడు పొందలేడు. వాడికి ఆ భవసాగరం పడిన వ్యక్తి ఒక నావ ఆశ్రయాన్ని తీసుకుంటే ఆ యొక్క సాగరం నుంచి బయటపడగలడు. ఆ నావే ఈ భగవంతుని యొక్క పాద పద్మాల ఆశ్రయం. ఓకే, హరే కృష్ణ. చాలా సమయం క్షమించండి, ఏదైనా ప్రశ్న ఉంటే తర్వాత అడగండి. భగవద్గీత యథాతథంకి, గోవిందాస్ ఠాకూర్కి, శ్రీల ప్రభుపాదికి, అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి, అనంతకోటి వైష్ణవ బృందకి, గౌర్ ప్రేమానంది.